भद्रं कर्णीभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टवागुंसस्तनूभिः व्यसेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः.
91వ పేజీ 24వ కారిక 2వ అధ్యాయం.
కాల ఇతి కాల విదః దిశ ఇతి చ తద్విదః వాద ఇతి వాద విదః భువనానీతి తద్విదః
ఇరవై శ్లోకం నుంచి 28 వరకు గౌడపాదాచార్యుల వారు మానవుల యొక్క భ్రమలను గురించి చెప్తున్నారు. ఎటువంటి భ్రమ ఉంటుంది మనుషుల్లో? ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకాలైనటువంటి అపోహలు. భ్రమ అంటే అపోహ. అపోహ అంటే ఏమిటి? ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకోకుండా మరొకటిగా తెలుసుకోవడమే అపోహ అన్నారు. ఉన్న సత్యాన్ని సత్యంగా తెలుసుకోలేకపోవడం, దానిని మరొక విధంగా భావించడం, త్రాడుని త్రాడుగా తెలుసుకోకుండా పాముగా భావించడం అపోహ, భ్రాంతి. భ్రాంతి అంటారు. ఆ భ్రాంతి వలన ఎన్ని నష్టాలు జరుగుతాయి. తాడును తాడుగా చూస్తే ఎటువంటి సమస్య లేదు. మంద అంధకారంలో తాడుని పాముగా చూడడం వల్ల భయం ఏర్పడి ఆ భయం వల్ల దిగులు పరిగెట్టిపోవాలని ఒళ్ళంతా చెమటను పట్టడం, వణకటం అన్నీ మొదలు పెడతాయి. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ జగత్తంతా కూడా ఆత్మస్వరూపమే అని మనం తెలుసుకోకుండా, ఆ జగత్ని బ్రహ్మమని తెలుసుకోకుండా ఈ నామరూపాలు మనం చూసేవన్నీ కూడా నిజం అనుకుంటున్నాం. ఆ తాటి మీద సర్పాన్ని చూసినట్లే. ఇప్పుడు మన భయానికి కారణం ఏంటో తెలుసా? మన భయానికి కారణం మనం ఆ బ్రహ్మాన్ని చూడలేకపోవడమే. ఇక్కడ చూడడం అంటే బ్రహ్మాన్ని కళ్ళతో చూసేది కాదు, అది బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. అది తప్ప రెండోది లేదు. మనకి ఎక్కడైతే పాము కనపడుతున్నదో నిజంగా పాము లేదు, ఉన్నది త్రాడే. తాడే పాముగా కనపడుతున్నది అనే సంగతి మనకు తెలియటంలే. ఆ భ్రాంతిలో ఉన్న తాడే పాముగా కనపడుతోంది అనే సంగతి మనకు తెలియక, అక్కడ ఈ రెండు వస్తువులు ఉన్నాయా, మనం పాము అని చూస్తున్నప్పుడు పాము ఒకటి, తాడొకటి, రెండు ఉన్నాయా? లేదు కదా. ఉన్నది ఒక్కటే కానీ వేరేగా చూస్తున్నాం మనం. అదేవిధంగా ప్రపంచం మనం చూసేటప్పుడు అంతా కూడా ఉన్నది బ్రహ్మమైతే, ఆ బ్రహ్మం మీద మనం ఈ నామరూపాలన్నీ చూస్తూ నిజం అనుకుంటున్నాం. నిజం అనుకొని వాటికి ఉన్నటువంటి సమస్యలన్నీ మన సమస్యలుగా భావించుకొని ఆ భావన వల్ల భయపడి దిగులు పడి ఏడుస్తూ అప్పుడప్పుడు నవ్వుతూ కొంచెం ముసలితనం వస్తుందేమోనని భయం, వ్యాధి వస్తుందేమోనని భయం, మరణం ఎప్పుడొస్తుందో ఎక్కడొస్తుందో తెలియదో అని భయం, పిల్లలు కుటుంబంలో వాళ్ళకి ఏమవుతుందో అని భయం, నా జీవితం ఎలా ఉంటుందో రేపని భయం. మనకు దేని గురించండి భయం లేదు? ఉదయం లేస్తే రాత్రి వరకు భయమో భయం. ఉంటే ఉండనివ్వండి, భయం పర్వాలేదు కదా, బాగానే ఉంది కదా అంటే భయంలో ఉండడానికి ఇష్టపడతారా ఎవరన్నా? ఆ భయం నుంచి పోవడానికి గుళ్ళు గోపురాలు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయేవారు. భగవంతుడా నాలో భయం పోగొట్టు, నాకు శాంతినివ్వు, నాకు ఏ వద్దు శాంతినివ్వు అంటాడు. ఫస్ట్ నాకు డబ్బులు ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వు, పిల్లలు కావాలి, అది కావాలని అడిగి ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు కాదు, దశాబ్దాల తరబడి అడిగి చివరికి వాటి వల్ల ఏమి సుఖం లేదని తెలుసుకొని నాకేం వద్దని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఆ 70 ఏళ్ల తర్వాత నాకేం అక్కర్లేదండి స్వామిని, మనశ్శాంతి ఉంటే చాలు. ఇది ముందే అడగచ్చు కదా, అడగలేదు, ఇప్పుడు అడుగుతాడు. సరే, ఆ మనశ్శాంతి కావాలని కోరుకుంటాడు మనిషి. శాస్త్రం అంటుంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటుంది. నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే ఆ శాంతి అనేది ఏమిటో తెలుసుకో అన్నది. నీ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని ఈ శరీరం నువ్వు కాదు అని నువ్వు తెలుసుకుంటే నీకు ఎప్పుడూ శాంతి, నువ్వు శాంతస్వరూపమే. అట్లా అయి ఉండి కూడా నువ్వు అశాంతితో బాధపడుతున్నావు నీ అజ్ఞానం వల్ల, అజ్ఞానాన్ని పోగొట్టుకో అన్నారు. ఈ అజ్ఞానం వల్ల ఈ జనాలందరూ ఏం మాట్లాడుతున్నారు చూడండి, ఒక్కొక్కళ్ళు ఇదే పరమార్థం, ఇదే పరమసత్యం, బ్రహ్మాన్ని తెలుసుకోకుండా రకరకాల భ్రాంతులు, రకరకాల భ్రాంతులు. ఇప్పుడు 20 నుంచి మొదలుపెట్టాం రకరకాల భ్రాంతులు. ఈ 17వ భ్రాంతి, 16 భ్రాంతులు చూసాం, ఇది 17వ భ్రాంతి. బ్రాండీ అనేది భ్రాంతి నుంచే వచ్చింది. బ్రాండీ తాగేవాడికి అంత భ్రాంతే కదా, అందుకని బ్రాండీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి, భ్రాంతిలో నుంచి వచ్చింది బ్రాండీ అన్నారు. ఆ బ్రాండీ తాగిన వాడికి లోకం అంతా ఒక రకంగా కనపడుతుంటుంది, ఏదో రకరకాలుగా కనపడుతుంది. కనుక భ్రాంతిలో ఉన్న వాళ్ళకు కూడా లోకం ఏదేదోగా కనపడుతుంది. 17వ రకం భ్రాంతి ఏమిటది? కాల ఇది కాల విధ. ఈ కాలమేనండి పరమసత్యం. ఈ ప్రపంచంలో కాలం, యమగండం, యమగండం, రాహుకాలం, గుళిక కాలం, ఇవన్నీ ఆ దక్షిణం వైపు కూర్చోవాకండి, అటు తిరగవాకండి, అటు వెళ్ళవాకండి. మీ ఇంటి వాకిలి ఎటువైపు ఉన్నది? దక్షిణ వైపు ఉంటే మార్చి ఇటువైపు పెట్టుకోండి. కిటికీ కూడా ఉండకూడదు అటువైపు. పాపం ఆయన ఏం చేశాడు? యమధర్మరాజు దక్షిణం వైపు ఉంటాడని భయం జనానికి. ఇప్పుడు నువ్వు ఇల్లు మార్చుకున్నంత మాత్రాన, వాకిళ్ళు మార్చుకున్నంత మాత్రాన మరణం ఏమన్నా ఆగుతుందా ఏంటి? యమకాలం, యమగండం అని చెప్పి భయం, కాల భయం అన్నమాట. మనిషికి కాలాన్ని చూస్తే భయం. మళ్ళీ ఇది తెలియక బర్త్డే చాక్లెట్ ఇస్తుంటాడు. బర్త్డే చాక్లెట్ అంటే ఏమిటి? అక్కడికి వెళ్తున్నామని దగ్గరికి అని అర్థం. అందుకని మన వాళ్ళు వీడు ఏడుస్తాడు లేకపోతే అని చెప్పి అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నాడు, చాక్లెట్ ఇచ్చుకో. ఈ చాక్లెట్ పెట్టలేదనుకోండి ఏం చేస్తాడు? అమ్మో అయిపోతుంది నా ఆయుష్ని బాధపడతాడని చెప్పి అట్లా పెట్టారు మన వాళ్ళు. పుట్టినరోజు పండగే పండగని పుట్టినరోజు అనేది. సరే చేసుకో పర్వాలే, కానీ మర్చిపోవాకు. కాలం అనేటువంటిది పరమసత్యం అని చెప్పి అనుకోవాకు. కాలం అనేటువంటిది ఒక భాగం, ఈ సృష్టిలో ఒక భాగం అంతే. కాలమే సత్యం అని అనుకోకూడదు. రాహుకాలం, కాలం చూసి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు టైం చూసుకో. వర్జ్యం, మనకు వర్జ్యం అంటారు చూసారా, వర్జ్యం టైంలో ఏమి చేయకూడదు. ఇప్పుడు వర్జ్యం అండి అంటారు. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే స్వామిని కొంచెంసేపు ఆగండి అంటారు. ఏమిందుకని చెప్పరు నాకు స్టూడెంట్స్, ఎందుకంటే వేదాంతం చెప్తుంటా కదా నేను, అందుకని నాకు చెప్పకుండా సీక్రెట్గా ఉంచుకుంటారు వాళ్ళందరూ. టిక్కెట్లు బుక్ చేయాలంటే కాలం చూస్తారు, కార్లో వెళ్ళాలంటే కాలం చూస్తారు, బయటికి వెళ్ళంగానే ఎవరన్నా తుమ్మాడంటే అంతే, ఎవరు ఎదురొస్తున్నారా అని చూస్తారు. అందుకని ఎవరన్నా ఎదురొస్తారేమని చెప్పి మనమే పంపిస్తాం ఒక మనిషిని ఎదురుగా. ఇంట్లో కొంచెం మంచి నక్షత్రం ఉన్న వాళ్ళని పిలిచి నువ్వు రామ్మా ఎదురుగ్గారా అంటే, నేను మిగతా వాళ్ళందరికీ ఏమైనా దోషమా, వాళ్ళు ఎంత బాధపడతారు. మా ఇంట్లో అట్లాగే చేసేవాళ్ళు చిన్నప్పుడు. ఒకళ్ళని మాత్రం ఎప్పుడు ఎదురుగా రమ్మంటుండేవాళ్ళు. మిగతా పిల్లలందరూ ఎంత బాధపడతారు అని తెలియదు పెద్దవాళ్ళకి. ఎదురుగా వస్తే అంటే ఈ లోపల ఎవడైనా ఎదురుగా వచ్చినా కూడా బాధ ఉండదన్నమాట. పొద్దున్నే ఎవరి మొహం చూశానో అంటుంటారు. అందుకని ఎవరి మొహం చూడటం ఎందుకు, నా మొహం చూసుకుంటా అని అద్దంలో చూసుకుంటారు. వీళ్ళ మొహమే వీళ్ళు, లేకపోతే చెయ్యన్నా చూసుకుంటారు. ఏమిటి ఇవన్నీ అంటే భ్రాంతి పైత్యం అని అర్థం. అజ్ఞానానికి ప్రతీకలు ఇవన్నీ కూడా. అది కాల విధ అన్నారు. వీళ్ళంతా లౌకికులు అన్నమాట. వీళ్ళందరూ లౌకికులు, లౌకికంగా జీవించేవాళ్ళు కాల విధ. అందుకని ఏం చేస్తుంటారంటే న్యూమరాలజీ పేర్లు మార్చుకోవడం, అది పెట్టుకొని ఉంగరాలు పెట్టుకొని ఎన్నెన్నో కష్టపడుతుంటారు. ఇంకా అవ్వలేదు, ఉన్నదండి 18. వాద ఇది వాద విధ అన్నారు. వాద అంటే రకరకాల వాదాలు చేసేవాళ్ళు. అవి మణి దిశ ఇది దిశ విధ 18 కరెక్ట్. దిశ అంటే దిక్కులు, ఈ దిక్కులో ఏముంది, ఆ దిక్కులో ఏముంది అనేది. ఈశాన్యం, నైరుతి, ఉత్తరం, దక్షిణం, పడమర, దిక్కులు ప్రధానం చాలామందికి. ఏ దిక్కైనా తల రాత సరిగా లేదంటాడు. అదేమంటే నా తల రాత సరిగ్గా లేదు అంటే ఏమిటి, కాలం బాగాలేదు, దిక్కులు బాగలేవు అని చెప్పి బాధననమాట. అంటే ఈ 8 పైన క్రింద మొత్తం 10 దిక్కులు, ఉత్తరం, దక్షిణం, పడమర, 4 దిక్కులు, ఈశాన్యం, నైరుతి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి 4, మళ్ళీ అప్ డౌన్, మొత్తం 10 దిక్కులు. ఈ 10 దిక్కుల్లో ఏదో దోషం ఉందనేవాడు ఉన్నాడు. ఆ దిక్కులో పెట్టకూడదండి, ఈ దిక్కులు పెట్టకూడదు. మీకు అందుకే అచ్చి రాలేదు, బిజినెస్లో నష్టం వచ్చింది. ఏమిటయ్య అంటే అక్కడ ఆ మూలలో అది పెట్టకూడదు, ఈ మూలలో ఇది పెట్టకూడదు, ఇలా అన్నమాట. ప్రతిదానికి ఇంకా అదే అబ్సెస్డ్ అంటారన్నమాట. వాదం అంటే ఏమిటి, నేను చెప్పిందే సత్యం, ఇదే పరమసత్యం, దీనికంటే పరమసత్యం లేదు. ఒకడికేమో కాల పిచ్చి, ఒకడికేమో దిక్కులు పిచ్చి, ఇంకా వాడికున్న పిచ్చిని అవతల వాడికి అంటిస్తాడు. కాస్త భయం కలుగుతుంది మనకు కూడా, అమ్మా నిజంగానే. అందుకని మనస్సుకి ఇన్ఫెక్షన్ వస్తుంది వెంటనే. మనస్సుకి ఒకసారి మనం వాళ్ళ పక్కన ఉన్నాం అనుకోండి, మనకు తెలియకుండానే మనం కూడా కాలం చూడటం మొదలు పెడదాం. తెలియకుండానే అది ఒక సెంటిమెంట్ అయిపోయి తర్వాత బాధపడుతూ లగ్నం పెట్టాలంటే, లగ్న పత్రిక రాయాలంటే చూడవద్దంటం లేదు. ఇంకా దాన్ని అదే మన జీవితాన్ని నడిపిస్తున్నది అన్నట్లుగా కాకూడదు. జాతకం చూడొద్దని చెప్పలేదు, కాలం చూడకూడదని చెప్పలేదు. చేసేటప్పుడు కాలం చూసి చేయాలి, కానీ ప్రతిదానికి అదే ఆలోచిస్తూ ఉంటే ఇంకా పిచ్చి పట్టుతుంది వీడికి. అసలు నిద్ర పట్టదు కదా, నిద్ర పట్టదు అస్సలు. తల ఏ దిక్కులో పెట్టుకున్నావు అని చూస్తుంటాడు. అదేదో పిరమిడ్స్ ఇట్లా పెట్టుకుంటే నీకు ఎనర్జీ ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది అంటుంటాడు. ఎనర్జీ ఎటు తిరుగుతుంది, రాత్రిపూట తల ఇటు పెట్టి పడుకోవాలి, అది పెద్ద విషయం. ఇట్లా దిక్కులు గురించి మరీ అదే ఒకే పిచ్చిగా మనిషి ఆలోచిస్తూ ఉంటే తర్వాత బుద్ధి పనిచేయదు కదా మనిషికి, వాటిలోనే అప్సెస్ అయిపోతాడు మనిషి, ఇంకా ఓవర్ పవర్ అయిపోతుంది మనస్సు అంతా దాంట్లోనే. అందుకని ఏ దిక్కైనా కూడా, ఎవరో చెప్పారట, సదాశివ బ్రహ్మేంద్ర ఎవరో, ఆయన దేవుడు ఉన్న వైపు కాళ్ళు పెట్టుకొని పడుకున్నట, పడుకుంటే ఒకడొచ్చి అట్లా పెట్టుకున్నారేంటి కాళ్ళు, అటు దేవుడు ఉంటే ఎంత తప్పు, కాళ్ళు తిప్పి ఇటు పెట్టుకొని అన్నట. ఇటు పెట్టుకున్నాడంటే ఇటు పెట్టుకున్నట, ఇటు పెట్టుకోగానే ఆ దేవుడు రూపం ఇక్కడ కనపడిందట, ఇక్కడికి ఉందని చెప్పి మళ్ళీ అటు పెడితే అటు కనపడిందట. దేవుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు దేవుడు. కనుక దిక్కుల గురించి కూడా మనం టూ మచ్గా పట్టించుకోకూడదు. అది ఓకే, మనకున్న పైత్యాన్ని అందరికీ ఇవ్వకూడదు. వాద ఇది వాద విధ. వాద అంటే మూడు రకాలైన మకారాలు, మణి, మంత్ర, మూలిక. మణి, మంత్ర, మూలిక. కొన్ని మణులు ఉంటాయి, జమ్ము. జమ్ము ఇది పెట్టుకుంటే నీకు కలిసి వస్తుంది చూడు, నువ్వు ఇక వెలిగిపోతావు అంటాడు. అది ఎంత అన్నాడు, ఓన్లీ 50 lakhs ఆ మణి పెట్టుకో అన్నాడు. నవరత్న మణులు పెట్టుకో అన్నాడు. నీ నక్షత్రానికి, నీ పేరుకి ఈ మణికి సరిపోతుంది కరెక్ట్గా. అందులో చూపిస్తాడు కూడా టీవీలో, టీవీలో దానికి ప్రత్యేకంగా ఒక షో ఉంటుంది. ఏమండి మీ నక్షత్రం చెప్పండి, దానికి తగినట్లుగా మేము మణి చెప్తామన్నారు. అది పెట్టుకుంటాడు. అప్పటి నుంచి బిజినెస్ పెరుగుతున్నదా లేదా లేదా అని చూసుకుంటూ ఉంటాడు. ఇది పెట్టుకున్నా పెరగలేదయ్యా అన్నట, ఇంకొక మణి వేయండి దాని మీద. అట్లా మణి, ఇదే వాదం దాంట్లో ఉందండి, పవర్ అంతా కూడా ఇదే పరమసత్యం అంటారు మణివాదం. తర్వాత మంత్రవాదం. మంత్రం చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆ మంత్రం కనుక నువ్వు చెప్పావు అంటే అది పనిచేస్తుంది, అది మంత్రవాదం. మంత్రవాదాన్నే రసవాదం అంటారు. ధాతువాదమని, రసవాదమని, మంత్రవాదమని, ఇవన్నీ కూడా. ధాతువాదం అని ఒక వాదం ఉంది. ఏం వాదం అంటే అది ఇనుముని బంగారంగా మార్చడం, పాదరసాన్ని బంగారంగా మార్చడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. పరుసవేది అది, పరుసవేది. అది చేస్తే ఇంకా దాన్ని మించిన లేదు. అందుకని ఈ మెటల్స్ని ఈ రకంగా మార్చవచ్చు అంటే మనం అనుకున్నది నీకు ఏదన్నా మంచి జరగాలంటే చెప్పు, నేను చేసి పెడతాను ఇది అంటాడు. ఇలా కనుక చేశామంటే నీ జాతకం మారిపోతుంది అంటాడు. అందుకని ఇట్లాంటి పైత్యం ఒకటికి ఉంటుంది. ఈ పైత్యం అన్నమాట ఇవన్నీ. ధాతువాదమని, మంత్రవాదమని, మౌలికలు. ఒక్కొక్క మూలిక పెట్టి ఈ తాయిత్తు ఏమిటి, చిన్నప్పుడు తాయిత్తు కట్టేవాడు ఏమిట్రా అంటే అందులో ఒక మూలిక పెట్టి ఆ మూలిక పెట్టుకుని కట్టుకున్నావంటే నీకు అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. సోది చెప్పడం వస్తుంది, సోది ఏమిట్రా సోది అన్నాడు. సోది చెప్పేవాళ్ళు వస్తుంటారు, వచ్చి వాడు చెప్తాడు. ఏం చెప్తాడు, నీకు అట్లా జరిగింది ఫలానప్పుడు, నీకు ఇట్లా జరిగింది ఫలానప్పుడు, ఇప్పుడు ఈ ఒక్క మూలిక పెట్టుకో అంటాడు. వాడు ఎక్కడి నుంచో మూలిక తీసుకొస్తాడు, ఆ మూలిక కట్టుకొని ఇక్కడ గుడ్డలో కట్టుకొని చేతికి కట్టుకుంటాడు. ఇంకా మారిపోతుంది నా జాతకం అంతా అంటాడు. ఏమిందంటే మూలికే పరమసత్యం, బ్రహ్మం కాదు, మూలికే పరమసత్యం అన్నాడు. ఆ మూలిక నడిపిస్తుంది వీడి జీవితం అంతా కూడా. ఆ మూలికతో అప్సెస్ అయిపోతాడు మనిషి. మూలికవాదం, మంత్ర, మూలిక, మణి, ఇట్లాంటి వాదాలు ఉన్నాయండి రకరకాలుగా. దీన్ని హెర్బ్స్ అంటారు. మూలిక అంటే ఏమిటి, హెర్బల్, హెర్బ్స్ అంటారు. అండ్ వేరు, వేరువాదం, అచ్చలుగా చెప్పాలంటే వేరువాదం. ఆ వేరులో ఉందండి. ఆ వేరు గనక మీ ఇంట్లో తెచ్చి పెడుతుండేవాళ్ళు చిన్నప్పుడు తెలుసా, ఇంట్లో మూలన కనుక వేయండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెడితే మీకు అంత దశ మారిపోతుంది అంటాడు. ఇప్పుడు రాహుదశ ఉన్నది కాస్త, మీకు శుక్రదశ వస్తుంది, మహర్దశ వస్తుంది అంటాడు. అనగానే మూలిక అక్కడ పెట్టుకుంటాడు. ఇంతకంటే ఏం పైత్యం కావాలి వీడికి చెప్పు. అది మూలికవాదం. బీజాక్షరాలు కూడా, మంత్రం అంటే కొన్ని బీజాక్షరాలు, ఆ బీజాక్షరం పట్టుకొని ఆ బీజాక్షరం చదివితే ఇంకా దాన్ని మించినది లేదంటాడు. అదే పరమసత్యం అంటాడు. ఆ బీజాక్షరమే పరమసత్యం ఒకటికి, మంత్రం అన్నమాట. ఇట్లా రకరకాలుగా మనుషులు. రేఖలు కూడా, కొన్ని రేఖలు గీస్తారన్నమాట, పామిస్ట్రీ. రేఖలు కూడా మారుస్తూ ఉంటారు. నేను మారుస్తా చూడు, నీ రేఖ మారిపోతుంది చూడు అంటాడు. పేరు మారుస్తున్నాను ఎట్లాగో, అందుకని స్పెల్లింగ్ చదువుతుంటే మనకేం అర్థం కాదు. ఇదేమిట్రా అంటే ఆయన చెప్పాడండి, న్యూమరాలజిస్ట్ అంటాడు. అట్లాంటి భ్రాంతి అన్నమాట. తర్వాత 20, భువనాని ఇది తద్విధ. భువనాని అంటే 24 భువనాలు. కిందటిసారి భూలోక, భూవర్లోక, సువర్లోక చదివా, 3 లోకాలు. అంతేకాదు విష్ణు పురాణం చదివితే తెలుస్తుంది మనకి ఎన్ని లోకాలు ఉన్నాయో. అతల వితల సుతల పాతాల తలాతల రసాతల మహాతల, క్రింద 7 లోకాలు, పైన 7 లోకాలు కాకుండా 14 లోకాలే కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయట. రకరకాల లోకాలు ఉన్నాయి. ఆ లోకాలే పరమసత్యం అనుకుంటుంటాడు మరొకడు. ఏ ఏ లోకాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో అన్నారు. నీకేం తెలుసు, నీకెందుకు ఆ లోకాల గురించి, మనం ఎక్కడికి పోతాము, ఏ లోకంలోకి పోతాము, పోయిన తర్వాత ఇక్కడున్న లోకం గురించి పట్టించుకోవడం లేదు, చనిపోయిన తర్వాత ఏ లోకంలోకి వెళ్తాము, ఏమైపోతాము అని చెప్పి బాధపడతాడు. అవసరమా? ఇప్పుడు ఉన్న లోకంలో చక్కగా ఆనందంగా జీవించవచ్చు కదా, పోయిన తర్వాత ఏ లోకంలోకి పోతాను, ఏ లోకంలోకి పోతావు, పోవలసిన చోటికి పోతావు, అది భువనాని. తర్వాత శ్లోకం 25వ శ్లోకం. ఇప్పటి వరకు 20 భ్రాంతులైనాయండి, 21వ భ్రాంతి వస్తున్నది.
మన ఇతి మనోవిదః బుద్ధిరితి చ తద్విదః బుద్ధిరితి చ తద్విదః చిత్తమితి చిత్తవిదః ధర్మాధర్మౌ చ తద్విదః మన ఇతి మనోవిదః.
ఈ నాస్తికులైన వాళ్ళు ఏం చెప్తారంటే, మనస్సేనండి అన్నిటికీ కారణం అని అంటారు. అంతకంటే మరేమీ లేదు ప్రపంచంలో. మన ఇతి మనోవిదః. అందుకని మనిషికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వీళ్ళంతా వన్ టైప్ ఆఫ్ లౌకికవాదులు, వన్ టైప్ ఆఫ్ మెటీరియలిస్టిక్ పీపుల్ అని అర్థం. వీళ్ళంతా కూడా ఏం చెప్తారంటే, ఈ సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ వీళ్ళందరూ కూడా, ఇదంతా మనస్సు చేయిస్తుందండి. మన మనస్సుని ఏం చేయాలంటే, నేను చెప్తాను నీకు ఏం చేయాలో మనస్సుకి అంటాడు, అంతా మనస్సే చేస్తుందంటాడు. ఏమిటిట అంటే, నీ పూర్వజన్మ నాకు కొంచెం తెలియాలి అంటాడు. నీకు పూర్వజన్మ నాకు తెలియాలి. అందుకని ఏం చెప్తారంటే, వాడిని పడుకోబెట్టి వాడికి హిప్నోటైజ్ చేస్తారు. చేసి ఇప్పుడు చేసి చెప్పు, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు అంటాడు. ఏమిటన్నాడు, వాడికి ఇట్లా చేసేటప్పటికి అన్నీ చెప్తాడు వాడు బయటికి. చూసావా, నీ పూర్వజన్మ అంతా జ్ఞాపకం వస్తుంది నీకు, అప్పుడు చేసిందంతా కూడా ఇప్పుడు బయటపడుతున్నది, ఆ దాని యొక్క ఫలితమే ఈ సమస్య అంతా కూడా. కనుక నువ్వు సబ్కాన్షియస్లోకి వెళ్ళిపో, నీ మనస్సు నువ్వు మార్చాలి అంటాడు. అదే ప్రధానంగా అనుకుంటాడు మనిషి. ఈ సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ వీళ్ళందరికీ మనస్సే పరమసత్యం అన్నారు. పరమసత్యం మనస్సే అన్నాడు, పూర్వజన్మ గురించి తెలుసుకోవడం అన్నమాట. అన్కాన్షియస్ మైండ్ ఒకటి ఉంటుంది, అన్కాన్షియస్ మైండ్. ఆ అన్కాన్షియస్ మైండ్లో కనుక వెళ్ళామంటే లోపల నీకు పూర్వజన్మ వృత్తాంతం అంతా తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి వాటన్నిటికీ అడ్జస్ట్మెంట్ ఎక్కడ ఉంటుందయ్యా అంటే అక్కడ ఉంటుంది అన్నాడు. ఇప్పుడు జరగడానికి ఈ సమస్యలకి మా అబ్బాయికి ఇట్లా ఎందుకు ఉందంటారు అంటే, ఏం లేదు పాపం, వాడికి పూర్వజన్మలో ఆ ప్రభావం అంటాడు. అంటే వీళ్ళు విల్ పవర్ని నమ్మరు. మన విల్ పవర్ని చూసామా, ఇప్పుడు ఇలా చేయాలి అలా చేయాలి అంటే నమ్మరు వాళ్ళు. ఏముందో నా పూర్వజన్మ, దాని ప్రకారం జరిగిపోతుంది అంటాడు. తన ప్రయత్నం చేయడు. మనం ఏం చేసినా లాభం లేదండి. అందుకని చెప్పి ఆ అన్కాన్షియస్ మైండ్లో ఎప్పుడో పూర్వజన్మలో జరిగిన దాని గురించి చెప్పి చెప్పి వీడికి ఇప్పుడు హిప్నటైజ్ చేసి, నీకు దానివల్ల ఈ ప్రభావం, కనుక ఈ ప్రాయశ్చిత్తం చెయ్యి అంటాడు, ఏదో ఒకటి చెయ్యి అంటాడు. అట్లాంటి మనస్సే ప్రధానంగా చెప్పేవాడు. ఎందుకంటే మన అన్కాన్షియస్ మైండ్ ఒకటి ఉన్నది, దాంట్లో ఎట్ట జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది అని. అందుకని ఏమిటి, మనిషి యొక్క ప్రయత్నం ఉండదు కదా, మనం ఎన్ని చేసినా ఏం లాభలేదండి, ఇదంతా కూడా అప్పుడు పూర్వజన్మలో ఉన్నటువంటి దాని యొక్క ఫలితం అంటూ ఉంటాడు. మనిషి అప్పుడు బలహీనుడైపోతాడు కదా. విలేజెస్కి వెళ్తే తెలుస్తుంది మనకి, ఇవన్నీ ఎక్కువగా మనం చూస్తుంటాం. వాడికి చేతబడి చేశారని, లేకపోతే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ నిజం కాదు. యాక్చువల్గా వీక్ మైండ్ అని అర్థం. ఆ వీక్ మైండ్ పీపుల్ వాళ్ళకి పాపం ఎన్ని పనిష్మెంట్లు ఇస్తారు, అది చేసి ఇది చేసి ఒళ్ళు కాల్చడం కూడా చేస్తారు. ఇవన్నీ ఏమిటంటే అదే సత్యం అనుకుంటారు వాళ్ళు. ఈ బ్రహ్మాన్ని తెలుసుకోకపోతే ఎన్ని భ్రాంతుల్లో పడిపోతాడు మనిషి, చూసారా? మన ఇది ఇది మనోవిదహ అన్నారు. వాళ్ళకి రెండు మైండ్లు, కాన్షియస్ మైండ్ ఒకటి, అన్కాన్షియస్ మైండ్ ఒకటి. ఈ కాన్షియస్ మైండ్ ఈజ్ గవర్న్డ్ బై అన్కాన్షియస్ మైండ్. ఇప్పుడు మనకున్న మైండ్ ఏమిటి? కాన్షియస్ మైండ్. ఇప్పుడు నీకు కోపం వచ్చిందనుకో, ఈ కోపం వచ్చే మనస్సు ఎవరి చేత గవర్న్ చేయబడుతున్నది? అన్కాన్షియస్ మైండ్. అందుకని ఇప్పుడు మనం చేసే తప్పు పనులన్నిటికీ ఎవరు కారణం? అన్కాన్షియస్ మైండ్. ఎందుకురా నీ కోపం వస్తుందంటే, నా అన్కాన్షియస్ మైండ్లో అట్లా ఉంది అందుకని కోపం వస్తుందంటాడు. పూర్వవాసన, అన్కాన్షియస్ మైండ్. అందుకని నా మనసు, నాకు అన్కాన్షియస్ మైండ్ నాది, నా అట్లా ఉంటుంది నా మనసు అంటాడు. అంటే దానికి కారణం అంటారు వాళ్ళు అన్నమాట. ఇప్పుడు మారడానికి ప్రయత్నం చేయడు అది. తర్వాత బుద్ధి ఇది తద్విధ అన్నారు. బుద్ధి ఇది తద్విధ అంటే ఈ భౌతిక బుద్ధిజం, బౌద్ధవాదులు ఉన్నారు చూసారు, క్షణిక విజ్ఞానవాదులు, వీళ్ళేమంటారంటే బుద్ధే పరమసత్యం అని. ఇవన్నీ వీళ్ళందరూ ఏంటంటే పరమసత్యం అని చెప్పేవాళ్ళు అనమాట. ఇదే పరమసత్యం అని, బుద్ధి పరమసత్యం అన్నారు. ఏమిటి పరమసత్యం అని? ఇవన్నీ వెస్ట్రన్ సైకాలజీలో ఎక్కువగా వాడతారు ఇవన్నీ, క్షణిక విజ్ఞానవాది. అందుకని సన్యాసి వాళ్ళు రీసెర్చ్ చేశారు సన్యాసి మైండ్ని, మామూలు వాళ్ళ మైండ్ని. ద మోస్ట్ సేన్ మైండ్ ఈజ్ సన్యాసి మైండ్. ఎందుకంటే ఆ మైండ్ ఎటువంటి ఒడిదుడుకులు ఏమి ఉండవు అందులో, ఎటువంటి రాగ ద్వేష కోపతాపాలు ఉండకుండా ఎప్పుడు ఆ బ్రహ్మ స్వరూపంలో ఉండడం వల్ల రజోగుణ తమోగుణ సత్వగుణ వికారాలు అందులో కనపడవు. ఎందుకంటే శరీరం మనసు బుద్ధిని దాటి ఉన్నాడు మనస్సు జ్ఞానం వల్ల. అందువల్ల ఏమవుతుందంటే ఆ మనస్సు లోపల అలజడులు ఉండవు. అందుకని జ్ఞాని మైండ్, సన్యాసి జ్ఞాని మైండ్, నాట్ ఆర్డినరీ సన్యాసి. సన్యాసి జ్ఞాని మైండ్ ఈజ్ సేన్ మైండ్. దాన్ని మించినది లేదు ప్రపంచంలో. మిగతా వాళ్ళందరూ ఏమిటంటే దే ఆర్ ఓవర్ పవర్డ్ బై రజోగుణ తమోగుణ. అందుకని వాళ్ళకి ఎప్పుడు ముఖం మారుతూ ఉంటుంది, ఊసర వెళ్ళి మారినట్టు. కోపం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, భయం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఈ జ్ఞానికి అవన్నీ వచ్చినా కూడా వ్యక్తం కావు. ఎందుకంటే అవన్నీ లోపల ఎక్కడో జరుగుతుంటాయి, కానీ మైన్యూట్గా అవి వ్యక్తమయ్యేంత స్థూలంగా ఉండవు, బాధించవు మనిషిని. ఎందుకంటే ఆ మనస్సుకు సత్యత్వాన్ని ఇవ్వలేదు జ్ఞాని, మనస్సును మిథ్యాత్వం చేసేసాడు, అందువల్ల బాధించదు. అది నిజమైన మోక్షం అంటే, అది శాంతస్థితి, అది పరమశాంతస్థితి. అది కనుక వచ్చిందంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, చలింప చేయలేరు. అటువంటి స్థితిని మనం ఎలా పొందాలి అంటే జ్ఞానం ద్వారానే. ఆ బుద్ధిలో మనకు జ్ఞానం రావాలి, నేను బ్రహ్మస్వరూపాన్ని అనే జ్ఞానం రావాలి. వచ్చినప్పుడు మనల్ని ఏది చెలింప చేయలేదు. అది ఈ బుద్ధి. వీళ్ళు ఏమంటారు, బుద్ధే పరమసత్యం అంటారు. బుద్ధి పరమసత్యం ఎట్లా అవుతుంది? బుద్ధి మారుతూ ఉంటుంది, మనస్సు మారుతూ ఉంటుంది, మారేది సత్యం అవుతుందా? కానీ అది పరమసత్యం అంటున్నాడు. పొద్దున్న ఉన్నట్లేదు, మధ్యాహ్నం లేదు మనస్సు, నిన్న ఉన్నట్టు ఇవాళ లేదు. బ్రహ్మమేమో పరమసత్యం ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు, చరణం లేకుండా ఆనందంగా పరమస్వరూపం. అయితే ఈ మనస్సు బుద్ధిని పట్టుకొని పరమసత్యం అంటే ఇంక వీడికి ఏమన్నా బుద్ధి ఉన్నదా అని బుద్ధు అంటారు. నార్త్ ఇండియాలో బుద్ధి లేని వాళ్ళని ఏమంటారు తెలుసా? బుద్ధు అంటారు. కనుక బుద్ధియే పరమసత్యం అని అని చెప్పనకూడదు, అది మారుతూ ఉంటుంది. తర్వాత ఇదే బుద్ధి అనేది క్షణిక విజ్ఞానవాదులు అన్నమాట వీళ్ళు. తర్వాత చిత్తమితి చిత్తవిధ. చిత్తం అనేది ఇక్కడ వాసన. ఇందాక చెప్పిందేమో అన్కాన్షియస్ మైండ్, లోపల ఒక మైండ్ ఉంటుంది, బయట ఒక మైండ్ ఉంటుంది. ఏమండి లోపల మైండ్ బయట మైండ్ అంటే ఏమిటండి అన్నారు. మనం ఊరికినే కూర్చున్నప్పుడు ఒంటరిగా ఎవరు లేకుండా ఎక్కడికడో ఆలోచిస్తుంటుంది మనసు, చూసారా? చాలా డీప్గా ఆలోచిస్తుంది, అది అన్కాన్షియస్ మైండ్. అందరికీ ఉండేది అన్కాన్షియస్ మైండ్. నేను ఎవరికి అది ఎవరికి చెప్పాం, ఎవరికి తెలియదు అది, అది మనకు మాత్రమే తెలుస్తుంది అన్కాన్షియస్ మైండ్. లోపల లోపల ఏమిటేమిటో లోపల లోపల ఆలోచిస్తున్నా అంటారు, చూసారా? లోపల లోపల ఆలోచిస్తున్నా అనేది అన్కాన్షియస్ మైండ్. అంటే ఈవెన్ ఐఎమ్ నాట్ కాన్షియస్ ఆఫ్ మెనీ టైమ్స్, సమ్ టైమ్స్ ఓన్లీ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దట్, దట్ ఈస్ కాల్డ్ అన్కాన్షియస్ మైండ్. అంటే ఎప్పుడూ అది వ్యక్తం అవుతూ ఉండదు, ఎక్కడో లోపల ఏమిటోనండి లోపల ఏదో ఒక రకంగా అనిపిస్తుంది. ఏమిటది అన్న, అదే అన్కాన్షియస్ మైండ్ అంటే. ఇక్కడ చిత్తం అంటే ఏమిటి, వాసనలు. జన్మ 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 జన్మల వాసనలు ఉంటాయన్నమాట. ఆ వాసనల ప్రకారం జరుగుతూ ఉంటుంది. చిత్తం ఇది చిత్త విధ అన్నారు వైజ్ఞానికాహ అని అర్థం. వీళ్ళు ఒక వన్ సెట్ ఆఫ్ పీపుల్ బుద్ధిజం, క్షణిక విజ్ఞానవాదులు ఒక సెట్ ఆఫ్ బుద్ధిజం. చిత్తం అనే ఒకటి వాసనలే, ఈ వాసనలను మనం పోగొడితేనే మనకి మోక్షం, వాసనలు ఉన్నంత వరకు నీకు మోక్షం లేదు అంటాడు. ఈ వాసనల్ని నాశనం చేయాలి. వాసనాక్షయ అని అంటారు. వాసనలు ఎక్కడి నుంచి వచ్చినాయి, పూర్వజన్మ నుంచి వచ్చినాయి. నువ్వు పుట్టేటప్పుడే వస్తాయి అవి వాసనతో, సంస్కారాలు అంటారు. ఆ సంస్కారాలు పుట్టుకతో బుద్ధి పుడకలతో కానీ పోదంటారు. ఏమిటిది అంటే, అంటే ఏమిటది, వాడికి మంచి నేర్పుతున్నావా చెడు నేర్పుతున్నావా మనం? పుట్టిన బుద్ధి పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు అంటే శ్మశానికి పోయిన తర్వాత, శ్మశానానికి పోయిన తర్వాత కానీ పోదు అంటే ఏమిటి అర్థం? వీడు కోపిష్టి, వీడికి పుట్టుకతో వచ్చింది, కోపిష్టిగానే ఉంటాడు, భార్యను ఏడిపిస్తూనే ఉంటాడనే అర్థం. తప్పు కదా అది. వాడికి పుట్టుకతో వచ్చిందండి బుద్ధి అనేది మనం ఒప్పుకోం. ఫ్రీ విల్, పురుష ప్రయత్నము, అది ఇది అయిపోతుంది, ఫ్యాటలిజం అది. అది ఫ్యాటలిజం అంటే ఏమిటి, వాడు పుట్టుకతో వచ్చిందండి ఆ బుద్ధి, వాడికి ఎట్లా పోతుందన్నాడు, దాన్ని మనం ఒప్పుకోం. అర్థమైందా? వాసనలు అంటే అవే, అది వాడి వాసన అండి. వాడికి ఆ జన్మజన్మల వాసన అది అంటుంటాడు. కరెక్టే, జన్మజన్మల వాసన అయితే చెడు వాసన అయితే మార్చుకోవద్దు. దాన్ని నాశనం చేయాలంటే ఎట్లా చేస్తా నాశనం? నువ్వు నాశనం అయితే కానీ అది నాశనం కాదు, ఎందుకంటే నువ్వు దాంతోపాటే వచ్చావు కదా. అంటే ఏం చేయాలి అప్పుడు? నేను పోయే వరకు అది ఉంటుంది నాతో పాటు. మరి ఏమిటి మార్గం దీనికి అన్నాను? వాసనలే చిత్తమే. అంటే చిత్తం అంటే ఏమిటి, మన మనసులో లోపల ఎక్కడో రిజిస్టర్ అయిపోయి ఉన్నవి, అది చిత్తం అంటే. చిత్తం అంటే ఇప్పుడు మనోబుద్ధి చిత్త అహంకారాలు ఉన్నాయి కదా, అందులో ఒక చిత్తం అనే ఒక పోర్షన్ ఉంది, మెమరీ. నాకు అప్పుడప్పుడు పాత జ్ఞాపకాలు వస్తుంటాయండి అన్నాడు. అప్పుడప్పుడు అవన్నీ జ్ఞాపకాలు వస్తుంటాయండి అన్నాడు. ఎవరికి రానివన్నీ వస్తూ ఉంటాయి అన్నాడు. ఇంకా అదే సత్యం అని పట్టుకొని కూర్చుంటాడు వీడు. పట్టుకొని కూర్చొని ఇంకా అందరిని అడుగుతుంటాడు, నాకు అట్లా వచ్చిందండి మనసులో, ఇలా వచ్చిందండి. అందులో కళలు కూడా వస్తాయి పైగా వాళ్ళకి. ఇంకా అవి సత్యం సత్యం అనుకుంటాడు, దాని ప్రకారం జరుగుతుంది అనుకుంటుంటాడు. అంటే ఎంత బలహీనమో చూసారా మనిషిలో. కనుక వాసనాక్షయం అనేది లేదు అస్సలు. వాసన అనేవి మిథ్యాన్ని తెలుసుకోవడమే వాసనాక్షయం. అసలు వాసన ఎక్కడుంటుంది, దాన్ని క్షయం ఎట్లా చేస్తావు, అసలు నీకు ఎలా తెలుస్తుంది? మనస్సే తెలియదే, వాసన ఎక్కడ తెలుస్తుంది నీకు? చిత్తం, వాసన, మనస్సు ఇవన్నీ తెలిసేవేనా, నీ కంటికి కనపడతాయా? హౌ టు హ్యాండిల్? శాస్త్రం ఏం చెప్తుంది, వాసనాక్షయం అంటే అవి నశించిపోవడం కాదు, అసలు వాసనలు అనేవి మిథ్యా అని తెలుసుకోవడమే వాసనాక్షయం. అవి నన్ను ఏమి చేయలేవు. ఆ పాము నాశనం అయిపోతే కానీ ఆ భయం పోదు అంటే ఎట్లా ఉంది? అక్కడ పాము లేదని తెలుసుకోవడమా మార్గం, పాము నాశనం కావాలి అనుకోవడమా మార్గం? చెప్పండి మీరే. పాము లేదు అని తెలుసుకోవడమే ఒక్కటే సొల్యూషన్, అవునా కాదా? అదేవిధంగా ఇక్కడ కూడా ఇంతే. ఇవన్నీ నాకెప్పుడో పూర్వజన్మ వాసననండి, పర్వాలేదమ్మా మారు, మారడానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి, ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా వల్ల కావడల్లా. ఏం కావడం లేదంటే, శాస్త్రం వింటే కదా, నా వల్ల కావడం లేదంటే ఎందుకు కాదు? మనస్సుకి బుద్ధికి చిత్తానికి దాసుడి కాకూడదు. నువ్వు చెప్పినట్లుగా అవి వినాలి, కానీ అవి చెప్పినట్లుగా నువ్వు వింటావేమిటి? అంటే మనసులకు ఎంత బలహీనతలు ఉన్నాయి చూడండి మనుషుల్లో. అందుకని వాళ్ళు వేదాంతం వాళ్ళకు వంట పట్టదు, ఇమోషనల్లీ వీక్ పీపుల్ అన్నమాట వాళ్ళు. అందుకని చిత్తంలో ఎక్కడో ఎప్పుడో ఉన్నవి అవన్నీ బయటకు వచ్చి వీడికి డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్లోకి తీసుకుపోయి కింద పడేసి వాడిని నామరూపాలు లేకుండా వాడి ముఖం ఎట్టుంటుందో చూడండి పాపం. హాస్పిటల్కి పోతే మీకు కనపడతారు వాళ్ళు, అన్ని డిప్రెస్డ్ క్లేసులన్నీ ఇవే వాసనలు అన్నమాట. కనుక మన శాస్త్రం వాటిని ఒప్పుకోదు అసలు. నువ్వు వాటి నుంచి బయట పడడానికి శాస్త్రాన్ని చదువు, శాస్త్రం తెలుసుకున్న తర్వాత అవన్నీ నీకు మిథ్యగా తెలిసిపోతుంది. ఈ లోపల మనం లైఫ్ అంతా వేస్ట్ అయిపోతున్నది. చూసారా, సమయం, ఎనర్జీ అన్నీ వృధా చేసుకుంటున్నాం. వీటికే అయిపోతుంది 55 ఏళ్ళు 60 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా బుద్ధి వచ్చేది ఎప్పుడు మనకు, జ్ఞానం వచ్చేది ఎప్పుడు? ఎందుకంటే వాళ్ళు మెజారిటీ, కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు మెజారిటీ కదా. జ్ఞానం చెప్పేవాడు ఎవడో ఒక్కడే ఉంటే గుంపులో గోవింద, మెజారిటీ మైట్ ఈజ్ రైట్. మెజారిటీ రూల్ చేస్తుందా మైనారిటీ ఆ రూల్ చేసేది? మెజారిటీ. అందుకని వాళ్ళందరూ చెప్పే మాటలు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి మనకు, మైకుల్లో పెట్టి హోర్ 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 అని వినపడుతూ ఉంటాయి. ఇది ఎప్పుడో వారానికి ఒకరోజు ఒక గంట సేపు చెప్తే తుస్సు ఎగిరిపోతాయి ఈ మాటలన్నీ కూడా. ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ అవి ఇవి అని చెప్పంగానే అవన్నీ వచ్చేస్తాయి మనసులోకి. ఎంత పవర్ఫుల్ చూడండి. వాళ్ళందరి నుంచి తప్పించుకొని మనం బయటపడి ఈ వారంలో ఒక్కసారి విన్న క్లాసు పనిచేసేనా మనకు? పని చేస్తే పూర్వజన్మ సుకృతమే, అది మహాసుకృతం. ఇంటికి పోతే ఏముంది, అజ్ఞానం గురించే కదా మాట్లాడతారు వాళ్ళందరూ. మనం విన్నదంతా ఎక్కడో గాల్లోకి ఎగిరిపోతుంది, పేలాల పొడి ఎగిరిపోయినట్టు. నాట్ సో ఈజీ. మనకి ఎంతో ధైర్యం, మనిషికి మానసిక బలం ఉన్నప్పుడే ఇది సాధించగలం. కానీ బలహీనులైన మనుషులకి ఈ యొక్క శాస్త్రం వంట పట్టదు. వాళ్ళు విన్నది కూడా ఈ చెవున వింటే ఈ చెవున వెళ్ళిపోతుంది, తేలిక కాదు. అందుకని దైవభక్తి, దైవం మనకి ఏం తోడ్పడాలంటే నాకు ఈ స్థిరమైన బుద్ధి నీవు, నాకు నీ స్వరూపాన్ని తెలుసుకునే శక్తి సామర్థ్యాన్ని ఇవ్వని చెప్పి భగవంతుడిని ప్రార్థించాలి. నాకు ఎవరు ఎటువంటి అజ్ఞానపు మాటలు మాట్లాడినా కూడా అవి నా మీద ప్రభావితం చూపించకుండా ఉండేటట్లు నాకు శక్తిని ఇవ్వని చెప్పి భగవంతుడిని ప్రార్థించండి. అప్పుడు ఆయన దానికోసం మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. మనం ఏం చేస్తున్నాం, ఆరోగ్యాన్ని ఇవ్వు నాకు, మోకాలు నొప్పిపోయేటట్లు చెయ్యి అని అడుగుతాం. నడుము నొప్పిపోయేటట్లు చెయ్యి అంటాం. ఇప్పుడు నాకు నీ స్వరూపాన్ని చూపించు అన్నావంటే నీ మోకాలు నొప్పిపోతుంది, నడుము నొప్పిపోతుంది. ఎందుకంటే ఇవి పోతే కానీ నీ జ్ఞానం రాదు. అందుకని ఆయన ఏం చేయాలి, ఇవి పోగొట్టాలి ముందు. ఆయన చూసుకుంటాడు అవన్నీ, ఏది అడగాలో అది అడగాలి. సరే, చిత్తం ఇది చిత్తవిధ. తర్వాత ధర్మ అధర్మ ఇది తద్విధ. ధర్మం అంటే పుణ్యం, అధర్మం అంటే పాపం. పుణ్యపాప కర్మవాది అని అర్థం పూర్వమీమాంసకులు. వీళ్ళేమంటారంటే మనం చేసే కర్మలే మనకు ఫలితాన్ని ఇస్తాయి, ఈ పుణ్యపాప కర్మలేనండి, ఈ పరమసత్యం అంటాడు వాడు. ఈ పూర్వమీమాంసకులు జైమిని మతం, జైమిని మహా ఇది. ఆయన వాళ్ళు ఏమంటారంటే దేవుడు లేడు, మన కర్మలే మనకు ఫలాన్ని ఇస్తాయి, దేవుడు ఎందుకు మధ్యలో అంటారు వాళ్ళు. మనం చేసే కర్మలే మనకు ఫలాన్ని ఇస్తాయి, నీ జీవితం ఎవరు నిర్ణయిస్తారంటే నువ్వు చేసే పుణ్యపాప కర్మలే నిర్ణయిస్తాయి. అందుకని పుణ్యపాపాలే పరమసత్యం, ధర్మ అధర్మం పుణ్యపాప కర్మలే పరమసత్యం అనేవాళ్ళు వీళ్ళు. తర్వాత శ్లోకం పంచవింశక ఇత్యైకే షడ్వింశ ఇతి చాపరే ఏకత్రింశక ఇత్యాహుః అనంత ఇతి చాపరే. 25వ భ్రాంతి. పంచవింశకః ఏకే ఆహుః, ఏకే అంటే కొంతమంది. ఈ సాంఖ్యవాదులు, కపిల సాంఖ్య వాళ్ళు ఏం చెప్తారట, ఈ పరమసత్యం ఈ ప్రపంచంలో ఏమిటంటే 25 తత్వాలండి, 25 తత్వాలున్నాయి, ఆ తత్వాలే పరమసత్యం అని అంటాడు. ఏమిటా 20 తత్వాలంటే, 13వ అధ్యాయం భగవద్గీతలో చూసాం. మూల ప్రకృతి ఒకటి, తర్వాత దాని నుంచి వచ్చేటటువంటి 7 వికారాలు, 7 వికృతులు. మహత్ నుంచి ప్రకృతి నుంచేమో ఏమేమి వచ్చినాయని చెప్తారన్నమాట. 7 వికారాలు వచ్చినాయి ప్రకృతి నుంచి. తర్వాత 16 వికారాలు, తర్వాత ఒక పురుష, మొత్తం 25. ఏమిటవేంటి, ప్రకృతి, మహత్, అహంకారం 3, పంచతన్మాత్రలు 3, 5, 8, తన్మాత్రలు అంటే సూక్ష్మభూతాలు అని అర్థం. తన్మాత్రలు అంటే సూక్ష్మభూతాలు, సటిల్ ఎలిమెంట్స్ అంటారు. పంచతన్మాత్రలు అహంకార మహత్ ఇవన్నీ ప్రకృతి నుంచి వచ్చినాయి అని ఈ మొత్తం 7. తర్వాత పంచమహాభూతములు 8+5. పంచమహాభూతాలు, దానికి ముందు అహంకారం, దానికి ముందు మహత్, ముందు ప్రకృతి, మొత్తం 8+5=13. తర్వాత పంచ జ్ఞాన ఇంద్రియాలు 13, 5, 18. క్యాలిక్యులేటర్ కావాలి, 18. తర్వాత పంచ కర్మేంద్రియాలు 5 కర్మేంద్రియాలు 18, 5, 23. తర్వాత మనస్సు పురుష 25. ఈ మహత్ నుంచి పంచ జ్ఞానేంద్రియాలు వచ్చినాయి, అహంకారం నుంచి పంచ కర్మేంద్రియాలు వచ్చినాయి. మహత్ నుంచి 2 దాంట్లో నుంచి పంచ జ్ఞానేంద్రియాలు, అహంకారం నుంచి పంచ కర్మేంద్రియాలు వచ్చినాయి. ప్రకృతి వికృతిగా మారింది అని అర్థం. ప్రకృతి వికృతిగా అంటే వికారం చెందింది అని అర్థం. ప్రకృతి యొక్క సప్త వికృతులు అని అర్థం. ఆ సప్త వికృతులే మళ్ళీ 5-5 వచ్చినాయి. ఇలా చెప్పేవాళ్ళు వీళ్ళు ఒక వాదులు, కపిల సాంఖ్యం అని పేరు దీనికి. తర్వాత 25 తత్వాలే ఈ ప్రపంచం, ఇదే సత్యం అని అంటారు. ఈ పంచభూతాలు, ఈ మనస్సు, ఇవన్నీ సత్యం. తర్వాత ఒకళ్ళు వచ్చి కాదు 26 తత్వాలు అన్నాడు. ఇంకొకటి తగ్గింది నీ దాంట్లో అన్నాడు పతంజలి యోగ. అది పంచవింశకి అయిన తర్వాత 26వ భ్రాంతి, షడ్వింశ ఇతి అపరే. కొంతమంది షడ్వింశ అంటే 26, వింశ అంటే 20, షట్ అంటే 6, 26. ఏమిటా 26 అన్నారు, నువ్వు చెప్పిన 25, తర్వాత ఒక ప్లస్ ఏమిటి, ఈశ్వర. ఈ సాంఖ్యులు, కపిల సాంఖ్యులు ఈశ్వరుని ఒప్పుకోరు, ఈశ్వరుడు లేడంటాడు, నిరీశ్వరవాదులు వాళ్ళు. వేదాన్ని ఒప్పుకుంటారు కానీ ఈశ్వరుని ఒప్పుకోరు వాళ్ళు. ఈ యోగ పతంజలి ఆయన ఏమంటారు, ఈశ్వరుడు లేకుండా ఏమిటి, ఈశ్వరుడు పెట్టుకోవాలి మనం, ఉండాలి ఈశ్వరుడు అంటాడు. దేవుణ్ణి ఒప్పుకుంటారు వాళ్ళు, సైశ్వరవాదులు వీళ్ళు, పతంజలి యోగ చెప్పేవారు. కనుక మొత్తం 26 అయింది, 25+ ఈశ్వర 26. ఇది పతంజలి చెప్పింది. తర్వాత ఏకత్రింశక, 26 కాదు నాయన, 31 ఉన్నాయి అంటాడు. 31దా వీళ్ళు పాశుపత అంటే శైవుల్లోనే మహేశ్వర శైవులని, పాశుపత శైవులని, కాపాలిక శైవులని రకరకాలు ఉన్నారు. లింగాయుత్తులని చెప్తుంటారు చూసారా, రకరకాల శైవులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు వీళ్ళు పాశుపత శైవులు అన్నమాట. వీళ్ళేమంటారంటే 26+5. ఏమిటండి ఆ 5 అంటే, శివ శుక సదాశివ నియతి కాల. మరి 5 చేర్చుకోవాలట, శివ శుక సదాశివ నియతి కాల. ఇవి చేరిస్తే ఎన్నైనాయి, 31 అయినాయి. అపరే అనంత, 31 కాదు, 26 కాదు, 25 కాదు, తత్వాలు అనేకం అనేవాడు ఇంకొకడు 4. అపరే అన్నారు అనంత ఇది 28వ భ్రాంతి. మొదటి పంచవింశక ఇచ్చేకేనేమో సాంఖ్య, కపిల సాంఖ్య, షడ్వింశ అనేది పతంజలి యోగ, ఏకత్రింశక అనేది పశుపత శైవులు, అనంత అని చెప్పేవాళ్ళు మరొకరు రకరకాలుగా. తర్వాత శ్లోకం ఇంకా అయిపోలేదండి, భ్రాంతులు ఉన్నాయి. ఇందుటితో పూర్తయితే అనుకుంటా 27. లోకాన్ లోకవిద ప్రాహు ఆశ్రమాయితి తద్విదః స్త్రీ పుంన పుంసకం లైంగాః పరా పరమథా పరేం. 29వ భ్రాంతి. లోకవిదః లోకాన్ ప్రాహు, ఇక్కడ లోక అంటే ఇందాక మనం చూసిన మూడు లోకాలు, 24 లోకాలు, భువనాలు అవి కాదు. ఇక్కడ లోక అంటే జనులు అని అర్థం. లోక విధ అంటే జనరంజకము చేసేదే పరమసత్యం అన్నాడు. జనరంజకం, లోక విధ అంటే జనరంజకం, జనులను రంజింపజేయడమే పరమసత్యం. మానవ సేవే మాధవ సేవ అనేవాడు ఉన్నారు చూసారా, వాళ్ళనమాట. మానవ సేవే మాధవ సేవ, ఒకడికి సేవ చేస్తూ ఉండు, ఇంతకంటే ఏం కావాలి నీకు ప్రపంచంలో, అదే పరమసత్యం అంటాడు వాడు. ఇదన్నీ పరమసత్యం ఎట్లయితాయి, ఇవన్నీ సాధనాలు. ఇప్పుడు మనం విన్నవన్నీ భ్రాంతులన్నీ కూడా ఒక స్టెప్స్, స్టెప్పింగ్ స్టోన్స్, కానీ వీళ్ళు అవే పరమసత్యం అనుకుంటాడు. దానివల్ల నువ్వు మోక్షాన్ని కోల్పోతావు. కనుక మానవ సేవే మాధవ సేవ దేనికోసం, నీకు చిత్తశుద్ధి వచ్చే వరకు, అదే పరమగమ్యం కాదు. మా అత్తగారికి మామగారికి సేవ చేస్తుంటే నాకు జన్మ సార్థకమైపోతుంది అన్నాడు, కాదు. ఎట్లవుతుంది, వాళ్ళకి సేవ చేయటం నీ యొక్క బాధ్యత, నీకు కొంచెం చిత్తశుద్ధి వస్తుంది అంతే, మోక్షం రాదు. నీకు పునరపి జననం పునరపి మరణం పోవు, అర్థమైందా? అందుకని ఇదే పరమావధి. కొంతమంది సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు శాస్త్రానికి రారు, సోషల్ సర్వీస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ, మాధవ సేవ చేస్తే ఆయన మోక్షం ఇవ్వడం ఏమిటి, క్లాస్కి ఎందుకు వెళ్ళడం, ఆయనకు తెలియదు నాకు ఇవ్వాలని మోక్షం, నేను ఇంత సేవ చేస్తుంటే అంటాడు. ఆయనే ఉంటాడు, నువ్వు సేవ చేస్తే నేను ఎందుకు ఇస్తాను మోక్షం, క్లాస్కి వెళితే ఇస్తా మోక్షం అంటాడు. అది లోక విధ, లోక అనురంజనా అని అర్థం. వీళ్ళందరూ కూడా, వీళ్ళు ఏం చెప్తారంటే, లివ్ లెట్ లివ్, అవతల వాడికి హాని చేయకుండా ఉంటే చాలు, ఇంకేం చేయక్కర్లా మనం, ఇంకేం చేయాలి, ఇదే మోక్షం అంటాడు. నేను మంచిగా జీవిస్తానండి, నాకు దేవుడు ఇవన్నీ అక్కర్లేదు. నువ్వు చేసుకుంటే, వైఫ్కి చెప్తాడనమాట, నువ్వు చేసుకుంటే చేసుకో పూజలు, నేను నిజాయితీగా మనుషులకి హాని చేయకుండా మంచిగా జీవిస్తాను, ఎందుకంటే ఏం కావాలి, నీకు పైత్యం నువ్వు పో అంటాడు. ఆయనకు పైత్యం తెలియలే ఆయనకి. అందుకని చాలామంది భర్తలు రారు, ఇక్కడ కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయి చూసారా. ఏంటంటే భార్యకి ఏం చేస్తుంది, పాపం పైత్యం, ఎప్పుడు దీపారాధన చేసుకుంటూ గుడికి పోతూ ఉండి గంటలు కొట్టుకుంటూ ఉండి, ఇది దీనికి పైత్యం లేండి, అది ఎక్కడికి పోయినా ఏముంది అక్కడ నడిపే వాళ్ళు రారు, వాళ్ళ స్టేటస్కి తక్కువ. అంటే భార్య కూర్చున్న చోట తను కూర్చుంటే గుప్తా గారు లాగా అందరించి కూర్చుంటారా ఏమిటి, యాజ్ఞవల్క్యులు మైత్రేయులాగా కూర్చుంటారు వాళ్ళు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ హస్బెండ్స్కి అందరికీ అట్లాంటి భావన ఉండదు కదా. భార్య అనేటప్పటికి ఏముంది, ఆవిడకి కొంచెం తక్కువ నాలెడ్జి, తక్కువ ఇదని చెప్పి. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చిందని వాళ్ళకి తెలియలే అని. అందుకని నేను ఎవరో అంటున్నారు ఒక చోట, ఉమెన్లో మ్యాన్ ఉన్నది, ఫీమేల్లో మేల్ ఉన్నది, హీలో షీలో హీ ఉందన్నాడు. సో ఉమెన్ ఈజ్ వెర్సటైల్ వర్షన్ ఆఫ్, రిఫైన్డ్ వర్షన్ ఆఫ్ భగవాన్ అన్నాడు. ముందు పురుషుణ్ణి పుట్టించాడట భగవాను, చూసారా నిన్న ఆర్టికల్, పురుషుణ్ణి పుట్టించాట, తర్వాత భగవంతుడు తృప్తి రాలేదుట, అందుకని స్త్రీని పుట్టించాట. అప్పుడు అట్లని గర్వపడమని కాదు, మనిషి సేవ చేయడమే కాదు కావాల్సింది, జ్ఞానాన్ని పొందడం అవసరం అన్నారు. హెచ్చు తగ్గులుగా అట్లా చూడడం స్త్రీ పురుషుల్ని అలా కాదు. సో లోక విధ, లోకాన్ ఇది ప్రాహు. 30వది, ఆశ్రమాహ ఇది తద్విధ, బ్రహ్మచర్య ఆశ్రమం. కొంతమంది ఆశ్రమాలనే పట్టుకుంటారు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు ఇప్పుడు, నువ్వు గాయత్రి మంత్రం చదవాలంటే నీకు ఉపనయనం అయిందా, నువ్వు దీక్ష తీసుకున్నావా, నీ గృహస్థ ఆశ్రమం ఉన్నదా, ఈ కర్మలు చేయాలంటే ఈ ఆశ్రమంలో ఉండాలి, ఇట్లా రకరకాలుగా ఆశ్రమాలనే పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఈ ఆశ్రమాలే ప్రధానం, ఇదే పరమసత్యం వాళ్ళకి. కానీ శంకరాచార్యులు వారు చెప్తారు, నవర్ణ నవర్ణాశ్రమాచార ధర్మా నమే ధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయోహం మమాధ్యాసహానాత్ తదేకో వశిష్ట శివకేవలోహం. నేను శాంతం, శివం, అద్వైతం, చతుర్థం, ఆత్మ, నాకు వర్ణమేమిటి, ఆశ్రమం ఏమిటి, యోగమేమిటి, ధారణమేమిటి, ధ్యానం ఏమిటి, నాకున్నటువంటి అధ్యాసం అజ్ఞానం పోయింది, అనాత్మ భావన పోయింది నాకు, నేను ఆ పరమ సత్యాన్ని ఆత్మస్వరూపాన్ని అనుకున్న వాడికి ఈ వర్ణాలు ఆశ్రమాలు ఏవీ అవసరం లేదు. కానీ నువ్వు ఆ జ్ఞానం వచ్చే వరకు ఇవన్నీ కూడా నీకు సాధనాలు. గృహస్థాశ్రమం ఒక సాధనం, బ్రహ్మచర్యాశ్రమం ఒక సాధనం. బ్రహ్మచర్యాశ్రమం అంటే ఏమిటి? విద్యార్థి దశ. గృహస్థాశ్రమం అంటే గృహస్థం అంటే పెళ్ళైన తర్వాత, వివాహ అయిన తర్వాత ఉన్న వ్యవస్థ. ఇవన్నీ నీకు ఎదగడానికే పెట్టారు, కానీ ఇంకా వివాహం చేసుకోవడమే పరమ సత్యం, ఇదే పరమ లక్ష్యం జీవితంలో అనకూడదు. సన్యాసమే పరమ లక్ష్యం అని కాదు, ఇవన్నీ కూడా ఒక మార్గాలు మాత్రమే. అందుకని తాను బట్టిన కుందేటికి మూడే కాళ్ళు. ఈ భ్రాంతులన్నీ ఏమిటో తెలుసా? తాను బట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే రకాలు ఇవన్నీ. ఇంకా పరమసత్యం అదేనండి అంటాడు. అంతేకాదు, స్త్రీ పుం నపుంసకం ఇది లైంగాహ. లైంగాహ అంటే వ్యాకరణ పండితులు అన్నమాట, వైయాకరణులు, గ్రామర్, సంస్కృత పాణిని గ్రామర్, శబ్ద బ్రహ్మమే అనేవాళ్ళు. వాళ్ళకి ఎప్పటికీ ఈ ఉత్పత్తి, ఈ ప్రత్యయ, ఈ గ్రామర్లు పదాలు ఉంటాయి కదా, ఆ పదాల్లో ఉన్నటువంటి ఇది స్త్రీలింగమా, ఇది పుంలింగమా, ఇది నపుంసక లింగమా, ఇది ఏ జెండర్లో ఉంది, ఇదే ఆలోచన వాళ్ళకి. అదే పరమసత్యం అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆ పండితుడు కథ చెప్పాను కదా, నీకు గ్రామర్ రాదా అని అన్నట్ట. పండితుడు అడిగాట పడవ నడిపేవాడిని, నీకు మీమాంస తెలుసా అన్నాడు. నాకు మీను తెలుసు, మాంసం తెలియదు. మీను మాంసమే తెలుసు, నాకు మీమాంస తెలియదు అన్నాడు. వ్యాకరణం తెలియదు అంటే నీ లైఫ్ వేస్ట్ అన్నాడు పండితుడు. ఇట్లా చెప్తూ వస్తే చివరికి ఆ పండితుడు పడవవాడు అడిగాడు, మీకు ఈత వచ్చానని అడిగాడు. అంటే నాకు ఈత రాదన్నాడు. మీ లైఫ్ అంతా వేస్ట్ అన్నాడు. మీ లైఫ్ అంతా వేస్ట్ అన్నాడు. పడవలోకి నీళ్ళు వచ్చినాయి, మునిగిపోయినాయి. ఆ పడవవాడు ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయినాడు. ఈ వ్యాకరణ పండితుడు మూడ్లలో మునిగిపోయినాడు అన్నాడు. ఇది స్త్రీలింగమా, ఇది పుంలింగమా, వ్యాకరణ నేర్చుకుంటూ ఎక్కడ 60-70 ఏళ్ల క్లాసులో, 70 ఏళ్ల వయసులో గ్రామర్ నేర్చుకుంటున్నాడు, వేదాంతం క్లాసుకు రావడన్నా. ఏమిటయ్యా అంటే నా గ్రామర్ క్లాస్ ఉందండి అంటాడు. ఏం చెప్పాలి వాళ్ళకి? భగవద్గీత ముఖ్యమా, గ్రామర్ క్లాసు ముఖ్యమా? 65 ఏళ్ళు వచ్చిన తర్వాత అట్లా ఉంటుంది పైత్యం అన్నమాట. ఒక్కొక్క శబ్దాన్ని పట్టుకొని, ఆ శబ్దాలు ఏమున్నాయండి? ఇప్పుడు భార్య ఉంది, కళత్రం ఉంది. ఒక్కొక్క స్త్రీ కదా, భార్య అంటే స్త్రీ కదా. దార, భార్య, మూడు రకాలైన లింగాలు దానికి. ఏమిట్రా అంటే కళత్రం అంటే నపుంసకలింగం. నపుంసకలింగం నది అనేది స్త్రీలింగం. నదికి స్త్రీలింగం ఎట్లా వస్తుందండి? అది నది స్త్రీయా? స్త్రీలింగంలో ఉంటుంది. అందుకని వాటికి డెఫినెట్నెస్ ఉండదనమాట. అదే పరమసత్యం అంటాడు వీడు. ఏం చెప్పాలి? స్ఫోటవాదం అంటారు దీన్ని, స్ఫోటవాదం. మిత్రం అనేది ఫ్రెండ్. మన ఫ్రెండ్ నపుంసకలింగంలో ఉన్నాడు. మిత్రుడు అనేవాడు మరి ఎట్లా నపుంసకలింగం? పుంలింగం కదా ఉండాలి అంటే కాదు, నపుంసకలింగం అంటాడు. ఆ రకం అనమాట. అవన్నీ గ్రామర్ ప్రాబ్లమ్స్. దార అనేది కూడా అదేవిధంగా రకరకాల డెఫినేషన్స్ ఉన్నారు. ఆ గ్రామర్లో చెప్తారు, బాల మనోరమ అని ఒక పుస్తకం ఉంది. అంటే చిన్నపిల్లలకి మనస్సుని రంజింపజేసేది బాల మనోరమ అని గ్రామర్, పాణిని గ్రామర్కి అది ఒక కమెంటరీ. అది చదివితే తూతా అనేది కూడా అర్థం కాదు మనకు. అది పిల్లలకి మనోరంజకం ఇచ్చేదిట అట్లా చెప్తా. బాల మనోరమ అని పేరు. సో భార్య అనేది స్త్రీలింగంట. కళత్రం అన్నా కూడా భార్యే, కానీ నపుంసకలింగం ఇంకా కాలేదు. దార అంటే పుంలింగం. ఒక పత్ని వైఫ్కి 3-4 రకాల పేర్లండి. వైఫ్ని ఏమంటారు? భార్య అంటారు, కళత్రం అంటారు సంస్కృతంలో. భార్య అనేది సంస్కృత పదమే. దార అంటారు. ఈ 3 లింగాల్లో ఉన్నాయి. చూసారా ఏం లింగాలంటే? భార్య స్త్రీలింగం, కళత్రం నపుంసకలింగం, దార పుంలింగం. ఇప్పుడు ఈవిడ పుంలింగమా, నపుంసకలింగం, స్త్రీలింగం? ఇదే పైత్యం వాళ్ళకి. ఇంకా పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా డుక్రుంచుకరణి డుక్రుంచుకరణి అంటూ ఉంటాడు. మోక్షం పురుషార్థం లేదు, గ్రామర్ చదువుతూనే ఉంటాడే కానీ ఉపనిషత్తులు చదవాలని ఉండదు వాళ్ళకి. అందుకే నేను గ్రామర్ నేర్పను నేను. ఎందుకంటే ఏది నేర్పితే అదే పిచ్చి జనానికి. అవన్నీ చిన్న వయసులో నేర్చుకోవాల్సినవి కదా. కనుక మన మనసు ఏమవుతుందంటే డిస్ట్రాక్ట్ అయిపోతుంది, లాగివేయబడుతుంది వాటన్నిటికి. అంత శ్రద్ధ ఉంటే ప్రయత్నం చేసి నేర్చుకోవాలి, తప్పు కాదు. గ్రామర్ ఎవరికంటే టీచ్ చేయాలనుకున్న వాళ్ళకే కానీ మిగతా వాళ్ళకి అవసరం లేదు. అసలు మనం అర్థం చేసుకు, మీరు వేదాంతం చదివేటప్పుడు మీకు గ్రామర్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చిందా లేదా? స్త్రీలింగం, పూర్ణలింగం, నపుంసకలింగం వచ్చింది కదా. నది అంటే స్త్రీలింగం, నదయహ అంటే అదే నదికి పేరు మళ్ళీ పుములింగం. అట్లా వీళ్ళకి ఇదే పని. లైంగాహ అంటే లింగాన్ని గురించి మాట్లాడేవాళ్ళు. లింగం అంటే ఏంటి? పుంలింగమా, స్త్రీలింగమా, ఏం శబ్దం? శ్లోకం చెప్తుంటే శ్లోకం అర్థం చేసుకోరు. ఇది ఏ లింగంలో ఉంది ఈ పదం, ఇది ఆలోచిస్తాడు. దీని అర్థం తాత్పర్యం గ్రహించాలి కదా అజయుడు. ఎందుకంటే గ్రామర్ ఉంది కదా. అది ఉండేటప్పటికీ ఇది ప్రథమ విభక్త, ద్వితీయ విభక్త. ఆయన ఒక పక్కన తత్వమసి అంటుంటే, గురువు గారు తత్వమసి అంటుంటే, ఇది ఇది ఉపసర్గ ప్రథమ ద్వితీయ విభక్త అంటుంటే వీడికి మోక్షం వచ్చేనా ఈ జన్మకి. అందుకని పరమార్థానంద స్వామిని వారు ఎప్పుడు ఇన్సిస్ట్ చేయరు. వ్యాకరణం కానీ ఈ యొక్క తర్కం కానీ మీమాంస కానీ ఎప్పుడు కూడా దయానంద స్వామీజీ కూడా ఇన్సిస్ట్ చేయరు. నువ్వు టీచర్ కావాలి, అవి బోధించాలి వేదాంతం అనుకున్నప్పుడే కానీ ఇవి ప్రధానం. లేకపోతే నీకు గురువుగారు చెప్పేటప్పుడే అర్థమైపోతుంది. శ్రద్ధ ఉంటే చాలు. సరే, తర్వాత పరాపరం అపరే. పర అంటే కారణం, అపరం అంటే కార్యం. కార్యం కారణం, విశ్వతైజస ప్రాజ్ఞ, కార్యకారణం. ప్రథమ పాద ద్వితీయ పాదం విన్నాం కదా అక్కడ, అదేలాగా ఇక్కడ పరం అంటే నిర్గుణం బ్రహ్మ, అపరం అంటే కార్యం బ్రహ్మ, సగుణం బ్రహ్మ. పరం అపరం ఈ రెండే ఈ సృష్టికి పరమసత్యం అంటే వాళ్ళు. సగుణం అండ్ నిర్గుణం, కార్యం అండ్ కారణం, ఈ రెండే పరమసత్యం అనేవాళ్ళు. పరం కారణం అంటే హయ్యెస్ట్ అన్నమాట, అపరం అంటే లోవెస్ట్. సగుణం బ్రహ్మ, విశ్వతైజస కార్యం, కారణం ప్రాజ్ఞ, కారణరూపం బ్రహ్మ. తర్వాత శ్లోకం. సృష్టిరితి సృష్టివిదః లయ ఇతి చ తద్విదః స్థితిరితి స్థితివిదః సర్వే చేహతు సర్వదా. 33, 34, 35 మూడు భ్రాంతులు ఉన్నాయి ఇందులో, ఈ కారికలో. సృష్టి విదః సృష్టి ఇతి కాస్మాలజిస్ట్, కాస్మాలజీ మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ. ఈ సృష్టి నుండి పరమసత్యం అనేవాడు. మరొకరేంటంటే సృష్టి కాదు స్థితి పరమసత్యం. ఈ స్థితి సృష్టి అనేది కాదు. అసలు సృష్టి ఎక్కడుంది? సృష్టి లేదు, ఎప్పుడూ ఉంటూనే ఉంది ఇది అన్నాడు. స్థితి పరమసత్యం అనేవాడు. లయ ఇతి చ తద్విదః, లయ అనేటువంటిదే పరమసత్యం అనేవాడు వాళ్ళొకళ్ళు. ఈ స్థితి విదహ అనేది పూర్వమీమాంసకులు. వీళ్ళేమంటారంటే సృష్టి దేవుడు కదా అయ్యా చేశాడు అంటే అసలు సృష్టి చేయడం ఏమిటి, సృష్టి ఎప్పుడు ఉందంటాడు. అనాది సృష్టి అంటాడు పూర్వమీమాంసకుడు. అందుకని స్థితి విదహ వాళ్ళు. పూర్వమీమాంసకులు స్థితేనండి, సృష్టి ఎప్పుడూ ఉన్నది, ఈశ్వరుడు వచ్చి సృష్టి చేయక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఈశ్వరుని ఒప్పుకోరు కదా, అందుకని సృష్టి ఎప్పుడూ ఉన్నది కనుక స్థితే పరమసత్యం అంటాడు. అది లయ ఇతి తద్విదః సర్వే చేతు సర్వదా ఇహ అన్నారు. ఆల్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ వాళ్ళ విశ్లేషణ చేసి వాళ్ళ వాళ్ళ భ్రాంతిని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏది పరమ సత్యం కాదు, ఇందులో ఒక్కటి కూడా సత్యం కాదు. మరి ఏదయ్యా సత్యం అంటారు? ప్రపంచోపశమం శాంతం శుభం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ విజ్ఞేయ. అసలు విషయం చెప్పబోతున్నాను వినండి, ఈ భ్రాంతులు వీళ్ళందరూ కూడా ఇవందరూ సత్యం కాదు. పరమసత్యం ఆత్మ, తురియాత్మ నువ్వే. ఎవడైతే ఈ భ్రాంతుల గురించి మాట్లాడుతున్నాడో విశ్లేషణ చేసేవాడే పరమసత్యం సబ్జెక్ట్. ఆ చెప్పేవన్నీ చెప్తున్నవన్నీ ఆబ్జెక్ట్ కిందకి వస్తాయి, అవి సత్యం కాదు. తర్వాత శ్లోకం నుంచి చెప్తారు, భ్రాంతులు అయిపోయినాయండి, 35 అయిపోయినాయి. ఇంకా తర్వాత నుంచి మనం అసలు విషయానికి వస్తాం, వైతధ్య ప్రకరణం మిథ్యాత్వ నిశ్చయానికి వచ్చేస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.